സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം. ഓം.
രണ്ടവ അധ്യായം പതഹാരവ ശ്ലോകം.
നാസതോ വിദ്യതെ ഭാവഃ നാഭാവോ വിദ്യതെ സതഃ. ഉഭയോരപി ദൃഷ്ടോന്തഃ സ്വനയോസ്തത്വദർശിഭിഃ.
രണ്ടവ അധ്യായം സാംഖ്യയോഗമു ചൂസ്തുന്നാം. ഈ യൊക്ക അധ്യായം ഭഗവത്ഗീത യൊക്ക സാരാംശം. ഭഗവത്ഗീത അന്താ കൂടാ ఏమి బోధింపబడింది అనే విషయాన్ని ఈ ఒక్క రెండవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మనకు చెప్తారు. ఆ తర్వాత ఆ విషయాన్ని విస్తారంగా ఒక్కొక్క అధ్యాయంలో చెప్పుకుంటూ వెళ్తారు కృష్ణ పరమాత్మ. ఈ ప్రాధాన్యమైనటువంటి ముఖ్యమైనటువంటి ఈ రెండవ అధ్యాయం, ఇందులో ఆత్మ అనాత్మ విషయం గురించి చెప్పబడింది. వేదాంతం యొక్క సారం చెప్పబడింది. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, దీన్నే ఆత్మ అనాత్మ వివేకం అంటారు, లేకపోతే సత్య అనృత వివేకం అన్నారు. ఆత్మ సత్యం, అనాత్మ మిథ్య, అనృతం అంటే సత్యం కాదు. ఈ రెండింటి గురించి పొందే జ్ఞానం వివేకం, వివేక జ్ఞానం, అదే ఆత్మ జ్ఞానం. 12వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు ఆత్మ అంటే ఏమిటి చెప్తున్నారు. ఆత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలంటే మనకు శాస్త్రమే ప్రమాణం, కానీ మరి ఎవరి ద్వారా, బయట ఎక్కడా మనం తెలుసుకోలేం ఈ ఆత్మని గురించి. ఒక గురువు శాస్త్రాన్ని బోధిస్తే అది భగవద్గీత ఉపనిషత్తులు అయితేనే, అన్ని శాస్త్రాలు కాదు. చాలామంది ఆ మహాత్ముల పుస్తకాలు, ఈ మహాత్ముల పుస్తకాలు చదివి స్వామిని మీరు చెప్పింది ఆయన చెప్పారండి అంటుంటారు. వాళ్ళ జీవిత చరిత్రలు, వీళ్ళ జీవిత చరిత్రలు, అందులో ఉపనిషత్తు వాక్యాలన్నీ వ్రాస్తుంటాయి. వాళ్ళేమనుకుంటారు, ఆ చదివే వాళ్ళందరూ ఆయన చెప్పాడు ఆ మహాత్ముడు ఆ వాక్యాలన్నీ అనుకుంటూ ఉంటారు. అలా చాలామంది నా దగ్గరికి వచ్చి మీరు చెప్పినవన్నీ ఆయన చెప్పారండి, అందులో ఉన్నాయండి, ఆయన చెప్పారన్నారు. నేను చెప్తాను, ఆయన చెప్పలేదమ్మా, ఉపనిషత్తుల్లో ఉన్నవి ఆయన చెప్పారు అందులో, అంతేకాని ఆయన చెప్పలేదు. ఇప్పుడు ఈ నేను చెప్పే మాటలన్నీ భగవద్గీతలోవి, భగవద్గీతలో చెప్పే మాటలన్నీ ఉపనిషత్తుల్లోవి. కృష్ణ పరమాత్ముడే ఈ నా మాటలని చెప్పలేదు ఆయన. మనమేమో పిచ్చి జనం, ఏమీ తెలియదు అన్నమాట. ఎవరు చెప్పారు ఏమిటి అనేది కూడా తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నమే చెయ్యరు. తెలియకపోగా ఆ జీవిత చరిత్రలో అక్కడ పుస్తకాలు, ఇక్కడ పుస్తకాలు చదివి ఆయన చెప్పాడు అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకు భగవద్గీత ఉందని తెలియదు, ఉపనిషత్తు ఉందని తెలియదు, అందుకని ఇంకా అదే అనుకుంటారు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఎక్కడ ఏ మహాత్ముడు ఏ వాక్యాలు చెప్పినా కూడా గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ ఏమీ చెప్పలేరు వాళ్ళంతటా వాళ్ళుగా. వాళ్ళు అక్కడ ఇక్కడ పుస్తకాలు చదివి, ఉపనిషత్తులు అక్కడ ఇక్కడ విని, ఆ వినికిడి జ్ఞానం వల్ల మాట్లాడతారు. ఆ మాట్లాడిన పదాన్ని పుస్తకాల్లో రాశారు, కానీ అది చదివి సత్యం అనుకోవాకండి, అది వాళ్ళు చెప్పింది కాదు. ఇంకా వాళ్ళు రాసేది పూర్తిగా రాయలేరు వాళ్ళు. ఆ విన్నటువంటి ఆపాత జ్ఞానాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ శిష్యులు పుస్తకాల్లో రాస్తారు. ఇంకా అదే మనకు వేదం అనుకుంటుంటాం మనం. చాలా తప్పు అది. అలా చదివే వాళ్ళకి ఏ జ్ఞానము రాదు. కాకపోతే ఏమిటంటే చిత్తశుద్ధి వస్తుంది. అది మంచివాళ్ళుగా కొంచెం మనుషులు మానవత్వంతో ఉంటారు. అంతవరకే గాని వాళ్లల్లో ఉన్న అజ్ఞానం ఏం పోదు, వాళ్లల్లో ఉన్న రాగద్వేషాలు ఏమి పోవు, వాళ్లల్లో ఉన్న కోపతాపాలు ఏమి పోవు. అది విషయం. ఎన్ని చూసినా ఎంత చేసినా కుక్క తోక వంకర అంటుంటారు చూసారా. అట్లాగే సాక్షాత్ శాస్త్ర ప్రమాణం గురువు ద్వారా ఎంతో కాలం వింటేనే ఈ మనస్సు అనేటువంటిది ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అని తెలుసుకోగలుగుతాం. కనుక మనం ఈ తేడాని మనం తెలుసుకోవాలి. అర్థమైందా? భగవద్గీత యొక్క విలువ తెలుసుకోవడానికి మనకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకని ఒక శ్లోకం చెప్పినంత మాత్రాన భగవద్గీత వచ్చింది అనుకోకండి. 12 నుంచి 25 శ్లోకాల వరకు ఒక 25 సార్లు వింటే, 12 నుంచి 25 శ్లోకాల వరకు కనీసం ఒక 25 సార్లు వింటే అర్థం అవుతుందేమో ప్రయత్నం చెయ్యండి. అది అంత కష్టం. అది ఎందుకు చెప్తున్నానంటే నిరుత్సాహపడకూడదు మనం. కానీ ఇందులో ఉన్నటువంటి అంత నిగూఢమైనటువంటి విషయాన్ని మనం ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేయడం కోసం ఉత్సాహపరచడానికే చెప్తున్నాను. కానీ మనకేం అర్థమవుతుందిలే స్వామిని చాలా కష్టమని చెప్పేశారని చెప్పి వదిలిపెట్టడం కోసం కాదు. వివేకవంతులైన వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం వివేకం ఉన్నవాళ్ళు ఏదైతే కష్టమని గురువుగారు చెప్తున్నారో అది నేను నేర్చుకొని తీరాలి, అది నేను ప్రయత్నం చెయ్యాలి అనే పట్టుదల ఉంటుంది. వాళ్ళు నిజమైన జిజ్ఞాసులు అంటే, వాళ్లే నిజమైన జిజ్ఞాసులు అంటే. ఏదో కష్ట కష్టంగా ఉంది అది అన్నారు కదా అని చెప్పి వదిలిపెట్టిపోయినారు అనుకోండి, ఇంకా వాళ్ళకేం అర్థం అవుతుంది. కనుక కష్టమైనదే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకాలలో ఆత్మ అంటే నిత్య అని చెప్పారు. మొదటి లక్షణం ఆత్మ అంటే ఏమిటి, నిత్యమైనటువంటిది ఆత్మ. ఆత్మకు నాశనం లేదు, శరీరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అర్జున, ఆత్మస్వరూపమైన నువ్వు, ఆత్మస్వరూపమైన నేను, ఈ రాజులందరూ కూడా ఎప్పుడూ లేకపోవడం అనేటువంటిది లేదు. మనందరం ఎప్పుడూ ఉన్నాము, ఆత్మస్వరూపులుగా ఉన్నాము. అంతకు ముందు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ఉంటాము అని చెప్పారు. 13వ శ్లోకంలోనే ఎలా ఈ ఆత్మ నిత్యం అనే విషయాన్ని చెప్పారు. ఈ ఆత్మ ఏ విధంగా నిత్యం అనే విషయాన్ని చెప్పారు. ఈ సుఖ దుఃఖాలు, ఇంద్రియాలు, విషయాల వల్ల వచ్చే సంపర్కం వల్ల వచ్చే సుఖ దుఃఖాలన్నీ వస్తూ పోతూ ఉంటాయి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, ఈ స్పర్శలు ఈ బాహ్య విషయాల వల్ల వచ్చేటటువంటి ఈ ఇంద్రియాలు, ఇంద్రియ విషయాల వల్ల కలిగేటటువంటి సుఖ దుఃఖాలు అనేవి శాశ్వతం కాదు. సుఖం వస్తుంది, సుఖం పోతుంది, దుఃఖం వస్తుంది, దుఃఖం పోతుంది, వచ్చే పోయేవన్నీ కూడా సత్యం కాదు అని తెలుసుకో. శరీరం కూడా వస్తుంది పోతుంది, సత్యం కాదు అని తెలుసుకో. సత్యం కాని దాన్ని నువ్వు ప్రేమించి లాలించి పోషించి దాని మీదనే ఆధారపడితే నీకు దుఃఖం తప్పదు అన్నాడు. అశాశ్వతమైన దానికోసం నువ్వు వెంపర్లాడావు అంటే నీకు దుఃఖమే మిగులుతుంది కానీ సుఖం రాదు. ఈ ప్రపంచం అంతా కూడా ఎందుకు దుఃఖంలో మునిగి ఉన్నది అంటే కారణం ఏమిటో తెలిసిందా? ఇప్పుడు అందరూ కూడా అశాశ్వతమైనటువంటి ఈ శరీరం, ఈ శరీరానికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా అశాశ్వతమైన వాటి మీద ఆధారపడి ఉండడం వల్లనే వాళ్ళకి దుఃఖం కలుగుతున్నది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అలా చెప్పి ఎవరైతే ఈ యొక్క నశించే వాటి కోసం పాకులాడకుండా వెంపర్లాడకుండా నశించినటువంటి ఆత్మ మీదనే వాళ్ళ దృష్టిని ఉంచుతారో, న వ్యథయంతి, ఈ యొక్క విషయ భోగాలు సుఖ దుఃఖాలు వాళ్ళని చెలింపవు చేయలేవు. ఈ శరీరానికి వచ్చే దోషాలు గాని వాటికి తగినటువంటి అంటే వాటికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు వస్తాయి. కుటుంబంలో సుఖ దుఃఖాలు వస్తాయి, పిల్లల వల్ల సుఖ దుఃఖాలు వస్తాయి, మనకున్న కారు వల్లే సుఖం దుఃఖం రెండు వస్తాయి, మన ఇంటి వల్లనే మనకు సుఖం దుఃఖం వస్తుంది, మనం వాడే వస్తువులే, మన ఫోనే మనకు పనిచేయదు ఒక్కొక్కసారి. మన ఫోనే పనిచేయకపోతే ఎట్లా ఉంటుంది? మనకు చేతులు కాళ్ళు ఆడవు, అది దుఃఖమిస్తుంది. కనుక మనం వాడే వస్తువులన్నీ దుఃఖమిస్తాయి, ఈ శరీరము దుఃఖాన్ని ఇస్తుంది. ఇలా దుఃఖాన్ని ఇచ్చే శరీరాన్ని ఇది దుఃఖభూయిష్టమని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి. ఇప్పుడు కారు కొంటాం, కారు కొన్న తర్వాత ఒకవేళ నేను అనుకున్నాను అనుకోండి, ఈ కారు నాకు సుఖాన్నే ఇస్తుంది, ఈ కారు ఎప్పుడు చెడిపోదు, కారు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని అనుకున్నాను అనుకోండి, అది నా భ్రమే కదా. అలా ఎవరైనా అనుకుంటే భ్రమ కాదా? ఈ కారు చెడిపోదు, కారు ఎప్పుడు నాకు సుఖాన్నే ఇస్తుంది, ఈ కారు వల్ల నాకెంతో ఆనందం అని అనుకున్నానంటే అంతకంటే భ్రాంతి ఇంకోటి ఉందా? ఎందుకని? కారు చెడిపోతుంది, బ్రేక్ అవుతుంది ఎప్పుడైనా, అది ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదు. కనుక సుఖాన్ని ఎప్పుడు ఇవ్వనటువంటి దాని మీద నేను సుఖాన్ని ఇస్తుందని కోరుకుంటే అది నా యొక్క మూర్ఖతను తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ శరీరం కూడా నిత్యం ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ సుఖాన్ని ఇస్తుంది. ఈ శరీరానికి సంబంధించిన పిల్లలందరూ కూడా సుఖాన్ని ఇస్తారు, ఆ పిల్లలకు సంబంధించిన పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు సుఖాన్ని ఇస్తారు, ఆనందాన్ని ఇస్తారు, ఇల్లు ఆనందాన్ని ఇస్తుంది. అట్లాగే శరీరం ఆనందం ఇస్తుంది అనుకుంటే అంతకంటే భ్రాంతి ఉన్నదా? అలా అనుకున్న తర్వాత దానికి ఏదైనా అయినప్పుడు ఆ శరీరానికి, శరీరానికి సంబంధించిన పిల్లలకి, పిల్లలకు సంబంధించిన పిల్లలకి ఏమన్నా అయినప్పుడు ఒంట్లో బాగుండకపోవడము, అస్వస్థత రావడము, ఏదో ఒక విధమైనటువంటి బాధ కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తాం. ఇప్పుడు కారు చెడిపోతే ఎందుకు చెడిపోయింది అంటే ఏమిటి ప్రశ్న? కారు కొన్న తర్వాత, కారు చెడిపోయిన తర్వాత ఒకవేళ ఎందుకు చెడిపోయింది అంటే ఏం చెప్పాలి? ఎందుకు చెడిపోయింది అంటే చెడిపోయింది అంతే, దాని స్వభావం అది. కొద్ది రోజులు వాడితే అది కొంత బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇది అంటే శరీరం. ఎందుకు షుగర్ వచ్చింది, ఎందుకు బీపీ వచ్చింది, ఎందుకు తలనొప్పి వచ్చింది? తలనుంది కాబట్టి తలనొప్పి వస్తుంది. తలంటే తలనొప్పి రాదా? కాలుంది కాబట్టి మోకాలు నొప్పి వచ్చింది, మోకాలుంది కాబట్టి మోకాలు నొప్పి వచ్చింది. మనం ఏం చేస్తాం? ఎందుకు వచ్చింది? డాక్టర్ గారు నాకు ఎందుకు వచ్చింది చెప్పండి. ఆయనకేం తెలుస్తుంది ఎందుకు వచ్చిందంటే? ఎందుకు వచ్చింది అని అంటే వచ్చింది కాబట్టి మందు తీసుకోమ్మా అంటారు. కనుక ఇది అశాశ్వతం అర్జున. ఈ శరీరం అనేటువంటిది అశాశ్వతం అని తెలిసిన వ్యక్తికి నవ్యథయంతి, దానికి ముసలితనం వచ్చినా, వ్యాధి వచ్చినా, దానికి ఏవైనా కష్టాలు వచ్చినా కూడా, వీటికి సంబంధించిన వ్యక్తులకు వచ్చినా కూడా అదే లక్షణం కదా వాళ్ళకు కూడా. శరీరం వాళ్ళ ధర్మాలు కూడా అవే కదా, శరీరం ఉన్న తర్వాత ప్రతి వాళ్ళకు వస్తాయి. కనుక నవ్యథయంతి, దాని ధర్మం అదండి అంటూ ఉంటారు. నవ్యథయంతి అన్నారు. హే అర్జున, అటువంటి వ్యక్తి అమృతత్వాయ కల్పతే, అతను ఒక్కడు మాత్రమే, ఆ వ్యక్తి మాత్రమే, ఆమె మాత్రమే, లేకపోతే ఆ పురుషుడు మాత్రమే అమృతత్వాయ కల్పతే జ్ఞానాన్ని పొందుతారు, శాంతిని పొందుతారు, మోక్షాన్ని పొందుతారు, ఆనందంగా ఉంటారు వాళ్ళే. లేకపోతే ఏముందంటే దుఃఖపడుతూ ఉంటారు, కాసేపు నవ్వుతారు, కాసేపు ఏమో దిగులు పెట్టుకుంటారు ముఖం. మన ముఖమే చూసుకోండి ఒక్కొక్కసారి, అర్థంలో మారుతూ ఉంటుంది. కానీ జ్ఞానుల్ని నవ్యథయంతి అర్జున అన్నాడు. ఇప్పుడు రెండవ లక్షణం చెప్పారు ఏమిటి? క్రింద వారం చూశాం ఆత్మ సత్య అన్నారు. ఆత్మ నిత్యం అని చెప్పిన తర్వాత నిత్యమైన ఆత్మ ఎప్పుడూ పోదు. ఏమంటే అనిత్యమైనది పోతుందేమోనని భయం, పోతుందేమోనని భయం, కనుక భయం భయం భయంగా ఉంటాం. అవునా? అందుకని కార్పొరేషన్ నీళ్లు వస్తాయో రావో వస్తాయో రావో అని ఎదురు చూస్తూ ఉంటాం. రాకపోతే అయ్యో నీళ్లు రాలే నీళ్లు రాలే నీళ్లు రాలే. అదే మన ఇంట్లో బాగుందనుకోండి, ఎప్పుడు ఉంటాయి నీళ్లు, దిగులు లేదు, వస్తాయో రావో మనకేంటి, మన ఇంట్లో ఎప్పుడు స్టోర్గా ఉంటుంది నీళ్ళు అన్నాడు. అదేవిధంగా ఈ శరీర సుఖం, వస్తువులు వచ్చే సుఖం, కార్పొరేషన్ నీళ్ళ లాంటివి అప్పుడప్పుడు మురికితో వస్తూ ఉంటాయి, నూనెలు కూడా వస్తున్నాయట అందులోనే, అన్ని రకాలు వస్తాయి అందులో కలుషితాలు. కానీ మన బావిలో నీళ్లు, ఆత్మ ఆనందం ఎప్పుడూ ఉంటుంది, పోతుందనే భయం లేదు. ఇంకొక విషయం చెప్పాలంటే, ఆ విషయం ఇక్కడ సంబంధం లేదు అయినా చెప్తున్నా, చాలా ముఖ్యం అనిపిస్తుంది నాకు. ఇళ్లల్లో బావిలో నీళ్లు వాడుకునేటప్పుడు మన వాళ్ళకి టెన్షన్ లేదు, అర్థమైందా, స్ట్రెస్ టెన్షన్ లేదు. ఎందుకంటే నీళ్ళు అయిపోతావయ్యానో అని భయం లేదే, నువ్వు తోడే కొద్దీ ఊరుతూ ఉంటాయి నీళ్లు, అవునా. అందుకని బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే హాయిగా నిదానంగా మన ఇష్టం వచ్చిన సేపు స్నానం చేయొచ్చు, నిదానంగా మనం ఎక్కువ తోడుకోవచ్చు. నీళ్లు ఎప్పుడు ఉంటూనే ఉంటే తోడిన కొద్దీ ఊరుతూ ఉంటాయి నీళ్లు, ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఏమిట్రా అంటే, పంపు ఓపెన్ చేస్తే నీళ్లు వస్తాయా రావా రావా అని భయం, ట్యాంకీలో నీళ్లున్నాయా లేవా అని భయం, ట్యాంకీలో నీళ్లున్నా కూడా నీళ్లు రావట్లేదంటే పంపులో ఏదో అడ్డం పడిందని అర్థం. కనుక ఆ టెన్షన్, నీళ్లు పోతాయేమో వేస్ట్ అయిపోతాయేమో అని భయం, ఒకటే టెన్షన్ మనుషులకి. ఇప్పుడు వచ్చే నెల నుంచి చూడండి మన ఉంటుంది డ్రామా మెడ్రాసులో, ఏం పరిగెడతారు జనం నీళ్ల కోసం, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఆ నీళ్ల కోసం ఆ ట్యాప్ వాటర్ ఇచ్చే టెన్షన్ అంతా ఇంత కాదు. మన ఇంట్లోనే, మన ఇంట్లో పంపే వంట ఇంట్లో పంపు ఎక్కడన్నా తిప్పి వచ్చామంటే అయ్యో నీళ్ళన్నీ వేస్ట్ అయిపోయిందని చెప్పి ఆ రోజంతా ఒకటే దిగు. బావి ఉంటే ఈ సమస్య ఉందా మనకు? ఉన్న బావిని కూడా మూసి పెట్టేసి జనం పంపుల మీద ఆధారపడి టెన్షన్ వచ్చి పాల్పిటేషన్ పెరిగి, కారణం అదే. అదేవిధంగా గ్యాస్ చెప్పాలే, మన టెన్షన్లకు ఎన్ని కారణాలు. గ్యాస్ అయిపోతుందో అయిపోతుందని భయం, అయిపోయిన తర్వాత ఇంకో సిలిండర్ రెడీగా లేదు, రాలేదు వాడు ఇంకా అంటే ఇంకా చెప్పాలి ఆవిడకి వచ్చే టెన్షన్, మాబురే అంతా ఇంత కాదు. అదే మన అమ్మమ్మకి బామ్మకి ఆ టెన్షన్ లేదు. ఆ రోజులు వాడు కట్టె పుల్లలతో హాయిగా పొట్టుపోయితో వండుకునే వాడు ఇంట్లోనే ఉండేది, ఎప్పుడు పడితే అప్పుడు దిగులు లేదు, చింత లేదు. ఎందుకంటే మా అమ్మమ్మకి టెన్షన్ రాలేదు, నాకు వస్తున్నది అంటే కారణం అదే. అమ్మమ్మ కట్టెలు పోయి వాడింది, నువ్వు గ్యాస్ స్టవ్ వాడుతున్నావు అందుకే టెన్షన్. అమ్మమ్మ కట్టెలు పోయి వాడింది, 90 ఏళ్ళు ఆరోగ్యంగా బతికింది, 98 ఏళ్ళు ఆరోగ్యంగా బతికింది, 100 ఏళ్ళు కూడా ఆరోగ్యంగా బతికింది, ఎటువంటి అనారోగ్యం లేకుండా. ఏ సుఖాలు భోగాలు తెలియదు, వాళ్ళు కష్టపడి జీవించారు, ఆనందంగా జీవించారు, టెన్షన్ లేదు. మనకేమిటంటే సుఖభోగాలు ఎక్కువ ఉన్నాయి, డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ శాంతి లేదు. కారణం ఏమిటంటే, మనం ఆ యొక్క శాంతినిచ్చేదాన్ని వదిలిపెట్టి అశాంతినిచ్చేదాన్ని పట్టుకున్నాం. మనం అన్నిటి మీద ఆధారపడ్డాం. అదే పాలు ప్యాకెట్ ఇంకా చెప్ప, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే భగవద్గీతకే రాలేము, మనదే పెద్ద లిస్ట్. పాల ప్యాకెట్, ఇళ్లల్లో పాలు ఉండేవి, గేదెలు ఉండేవి, ఆవులు ఉండేవి, పాలు ఇచ్చేవి, అందరికీ పాలు అమ్ముకోవడం అనేది తెలిసేది కాదు. అసలు పాలు కావాలంటే ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళం పక్క వాళ్ళకి. ఇప్పుడు పాల వ్యాన్ రాకపోతే కాఫీ లేట్ అయితే వీడికి తలనొప్పి వస్తే ఆ రోజంతా తలనొప్పి అందరికి. ఎందుకంటే మనం బయట ఆధారపడి ఉన్నాం, అర్థమైందా. అన్ఎక్స్పెక్టెడ్ పవర్ సప్లై అంటారు. ఈ కరెంటు బయట వాడి మీద, ఎలక్ట్రిసిటీ బోర్డు మీద ఆధారపడితే ఎప్పుడైనా పోవచ్చు. అదే మనకు జనరేటర్ ఉందనుకోండి ఇంట్లో, ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇన్ని ఉదాహరణలు చెప్పానా, అదేవిధంగా ఈ తాత్కాలికమైనటువంటి శరీరం మీద ఆధారపడకూడదు, ఎప్పుడూ నిత్యము సత్యమైనటువంటి ఆత్మ మీదనే ఆధారపడాలి అంటుంది శాస్త్రం. ఈ సత్యమైనటువంటిది ఏమిటి, ఎప్పటికీ దానికి ఉనికి లేకపోవడం ఉండదు. అతః అభావః న విద్యతే. సతః అంటే ఆత్మ యొక్క ఉనికి ఏదైతే ఉన్నదో అది ఎప్పటికీ నశించదు, ఎప్పుడూ ఉంటుంది. అసతః భావః న విద్యతే, లేనిది ఎప్పుడూ ఉండదు, ఉన్నది ఎప్పుడూ లేదు. ఇది ఒక్క మాటలో చెప్పాలి అంటే లేనిది ఎప్పుడూ ఉండదు, ఉన్నది ఎప్పుడూ లేదు, లేకపోవడం లేదు. లేనిది ఎప్పుడూ ఉండదు, ఉన్నది ఎప్పుడూ లేకపోవడం లేదు. ఉదాహరణ చెప్పాను, కుండ మట్టి. కుండ అనేది ఎప్పుడూ లేదు. నిజంగా కుండ పుట్టడానికి ముందు కుండ లేదు, కుండ పగిలిపోయిన తర్వాతను కుండ లేదు. అది మాకు తెలుసండి స్వామిని, కుండ పుట్టడానికి ముందు కుండ లేదు, కుండ పోయిన తర్వాత కూడా, కుండ పగిలిన తర్వాత కూడా కుండ లేదు. కరెక్ట్, అది మీకు నేను చెప్పక్కర్లేదు. నేను చెప్పవలసింది ఏంటి, కుండ మీరు చూస్తున్నప్పుడు కూడా కుండ లేదు, మట్టి మాత్రమే ఉన్నది కుండ రూపంలో. కుండ రూపంలో మట్టి మాత్రమే ఉన్నది కానీ కుండ అనే వస్తువు లేదు, కుండ అనే వస్తువు లేదు. మట్టి కంటే వేరుగా కుండ అనే వస్తువు లేదు, మట్టి కుండగా కనపడుతున్నది. కనుక ఇప్పుడు కుండ అనేది వర్తమాన కాలంలో, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడే మట్టినే చూస్తున్నారు. కుండ ఆకారంలో మట్టికే కుండ అని పేరు పెట్టాం. కుండ ఆకారంలో చూస్తున్నారు మట్టిని మీరు. ఇది సత్యం. నేను అడిగితే ఈ కుండ ఎటువంటిదంటే మట్టి కుండ అంటారు. మట్టి అనేది విశేషణం, కుండ అనేది నామవాచకం. కుండ అనేది నౌను, మట్టి అనేది నామవాచకం అంటాం మనం. మామూలుగా అడిగితే ఏం కుండరా అంటే మట్టి కుండ అండి అంటాం. కుండ అనేది ఏం లిస్టులో రాస్తారు పుస్తకాల్లో చదువుకునేటప్పుడు స్కూళ్ళల్లో, నౌన్స్ అన్ని రాయరా అంటే పాట్, పాట్ కూడా నౌన్ కిందికి రాస్తాం. తెలుగులో నౌన్ అంటే ఏమంటారు అప్ప, నామవాచకం. కనుక నామవాచకం లిస్టులో రాస్తాం కుండని మనం. తర్వాత దీనికి విశేషణం ఏమిటి అంటే ప్రాపర్టీ. ఏం కుండరా అది అంటే మట్టి కుండండి అంటాం. మట్టి కుండ అంటే ఏమిటి, మట్టి అనేటువంటిది విశేషణం అయింది అవునా. అదేవిధంగా గొలుసు, చెయ్యిని అంటే గొలుసుని ఏమంటాం నామవాచకం. ఏం గొలుసు అండి అది, బంగారం గొలుసు. బంగారం ఏమైంది, విశేషణమైంది, ప్రాపర్టీ అయింది. శాస్త్రం చెప్తుంది నువ్వు చదువుకున్న చదువు అంతా శుద్ధ దండగా అంటుంది. వేదాంత శాస్త్రం చెప్తోంది నువ్వు ఏదైతే నామవాచకంగా స్కూల్లో నేర్చుకున్నావో కుండ కుండ అని, అది నామవాచకం కాదు విశేషణం అంటుంది శాస్త్రం. ఊరంతా ఒక పక్కమైతే వీడు మాత్రం ఒక పక్కన పోతున్నట్టుగా, ఊరంతా ఒక రకం అయితే శాస్త్రం మాత్రం నేను మీరు పక్కన రాను నా పక్కన నేను వెళ్తానంటుంది శాస్త్రం. ఏమిటయ్యా అంటే మీరు స్కూల్లో చదువుకున్న కుండ అనే నామవాచకం నామవాచకం కాదది, అది విశేషణం. మరి నామవాచకం ఏమిటి, మట్టి నామవాచకము. మట్టి ఉన్నది మట్టి నామవాచకం. ఎటువంటి మట్టి ఉన్నది, కుండ రూపంలో ఉన్న మట్టి ఉన్నది. అప్పుడు కుండ ఏమైంది, విశేషణమైంది. ఇది అసలు అసలు చదువు. ఈ చదువు చెప్తారా స్కూళ్ళల్లో, ఇది చెప్పరు. ఇది చెప్తే మనకు పిచ్చి అంటారు వాళ్ళు. వేదాంతం చెప్తుంది నాకు కాదు పిచ్చి, మీరంతా పిచ్చులు ఉన్నారు, మీరు అట్లాగే ఉండండి, నేను మాత్రం ఇట్లానే ఉంటానంటుంది శాస్త్రం. ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరైనా వస్తే చెప్తుంది, లేకపోతే మీ పిచ్చిలో మీరు ఉండండి అంటుంది. చూడండి ఎంత మార్పు ఉందో చూస్తారు ఆలోచనలో. మట్టి కుండ అన్నప్పుడు మట్టి నామవాచకం, కుండ విశేషణం. అర్థమైందా, కుండ అనేటువంటిది విశేషణం. ఇప్పుడు ఏది సత్యం, నామవాచకం సత్యమా విశేషణం సత్యమా? ఇప్పుడు స్కూల్లో మనం చదువుకున్నట్లుగానండి నామవాచకం విశేషణం అన్నారు. విశేషణం ఎప్పుడు కూడా నామవాచకం మీద ఆధారపడి ఉంటుంది అవునా. నామవాచకం సత్యమా విశేషణం సత్యమా? నామవాచకం సత్యం అవునా. ఇప్పుడు స్కూల్లో వాళ్ళు చెప్పిన ప్రకారంగా చూడండి ఎంత లాజిక్, నేను ఇంకో కొత్త పాయింట్ చెప్తున్నాను ఇవాళ మీకు. స్కూల్లో వాళ్ళు చెప్పినట్లుగా మనం తీసుకుందాం. ఉదాహరణకి కుండ నామవాచకం అన్నారు, మట్టి విశేషణం అన్నారు, అంతే కదా. ఇప్పుడు నామవాచకం సత్యం అన్నాం మనం, నామవాచకం మీద విశేషణం ఆధారపడి ఉంటుంది అన్నాం, అవునా. ఇప్పుడు మట్టి కుండ మీద ఆధారపడి ఉందా, కుండ మట్టి మీద ఆధారపడి ఉందా? కుండ మట్టి మీద ఆధారపడింది. మరి వాళ్ళు చెప్పిన స్కూళ్ళలో చెప్పిన పాఠం ప్రకారం మట్టి కుండ మీద ఆధారపడింది అంటే ఏమిటి అర్థం? కుండ ఉంటేనే మట్టి ఉంటుందా? కుండ లేకపోతే మట్టి ఉండలేదా? నిజంగా చెప్పాలంటే కుండే మట్టి మీద ఆధారపడి ఉంది. కుండ లేకపోయినా ఉన్న మట్టి, ఇప్పుడు దీన్ని పగలగొట్టి నీళ్ళల్లో వేస్తే ఏమిటండి ఉంటుంది? మట్టి. కనుక మట్టి కుండ మీద ఆధారపడిందా, కుండ మట్టి మీద ఆధారపడి ఉందా? కుండ మట్టి మీద ఆధారపడి ఉంది. కనుక నామవాచకం అనేటువంటి మట్టి కానీ కుండ కావడానికి వీల్లేదు. ఎందుకు? నామవాచకం సత్యం, విశేషణం నామవాచకం మీద ఆధారపడి ఉంటుంది. ఇది చాలా ఆలోచించాలి మీరు. అదేవిధంగా నేను ఆత్మస్వరూపాన్ని, నా మీద ఈ శరీరం ఆధారపడి ఉన్నది, నా ఉనికి మీద ఈ శరీరం ఆధారపడి ఉన్నది. ఇప్పుడు నేను ఎవరిని అంటే నేను మనిషినండి, నన్ను అని హ్యూమన్ బీయింగ్ అంటాం. అనగానే ఏ మనిషి అంటే మనం ఇది నామవాచకంగా తీసుకుంటున్నాం. ఏం మనిషిరా అంటే నాలో ఆత్మ ఉన్నది, చైతన్యమైనటువంటి మనిషిని, నేను మనిషిని. ఇదేమిటి నామవాచకం? ఐఎమ్ ఎ మ్యాన్, ఐఎమ్ ఎ ఉమన్ అంటాం కదా. నువ్వు ఐఎమ్ ఎ మ్యాన్, ఐఎమ్ ఎ ఉమన్, నేను మనిషిని, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి. స్త్రీ పురుషుడు అనేది నామవాచకం స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ ప్రకారం. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, అర్థమైందా? ఈ స్త్రీ అనేటువంటిది ఉన్నది. ఎటువంటి స్త్రీ? ఉన్నటువంటి స్త్రీ, ఉన్నటువంటి స్త్రీ. ఆవిడ ఉన్నది, ఆయన ఉన్నాడు. అప్పుడు మన స్త్రీ పురుషుని ఏం తీసుకున్నాం? నామవాచకంగా తీసుకున్నాం. ఉన్నది ఏమిటంటే ఉన్నటువంటి, విశేషణంగా తీసుకున్నాం. ఎటువంటి స్త్రీ? ఉన్నటువంటి స్త్రీ, ఉన్నటువంటి పురుషుడు. ఏ పురుషుడైతే ఉన్నాడో ఆ పురుషుడు. కనుక విశేషణంగా తీసుకున్నాం ఉండడం అనేది. అర్థమైందా? ఎగ్జిస్టెంట్ మ్యాన్, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎగ్జిస్టెంట్ ఉమెన్, ఉన్నటువంటి స్త్రీ, ఉన్నటువంటి పురుషుడు. నార్మల్గా మన స్కూళ్ళలో చదువుకున్న ప్రకారం ఏమిటి? పురుషుడు, స్త్రీ, నామవాచకం, అవునా. ఉన్నటువంటి అనేటువంటిది ఏంటి? ప్రాపర్టీ, విశేషణం. ఎగ్జిస్టెంట్ మ్యాన్, ఎగ్జిస్టెంట్ ఉమెన్. ఉమెన్కి మ్యాన్కి మనం ప్రాధాన్యం ఇస్తాం కానీ ఎగ్జిస్టెంట్కి ప్రాధాన్యం ఇవ్వం కదా, అవునా కదా. ఆమెకి ఆయనకి ప్రాధాన్యం ఇస్తాం. మన ఫోకస్ అంతా ఎక్కడుంటుంది? స్త్రీ పురుషుడి మీదే ఉంటుంది ఫోకస్ అంతా. ఉన్నటువంటి అనే దాని మీద ఫోకస్ ఉండదు, అవునా. ఎందుకంటే అది విశేషణం కదా, స్త్రీ పురుషుడు నామవాచకం కదా. అందుకని స్త్రీ పురుషుడండి, ఉన్నారండి వాళ్ళు, ఉన్నారనేటువంటిది విశేషణం అయిపోయింది. శాస్త్రం అంటుంది స్త్రీ పురుషుడు అంటున్నావు కదా, నామవాచకం అన్నావు కదా, నామవాచకం ప్రధానం కదా నీకు, మరి ఆ ప్రధానమైన నామవాచకానికి ఉండడం అనేది విశేషణం. ఇప్పుడు నామవాచకమైనటువంటి ఈ శరీరం స్త్రీ ఉన్నది, ఈ స్త్రీ శరీరం శాశ్వతమా? ఈ నామవాచకమైనటువంటి స్త్రీ శరీరం శాశ్వతమా? కాదు. కనుక ఉనికి అనేటువంటిది శాశ్వతం కానీ స్త్రీ పురుషుడు శాశ్వతం కాదు. చూసారా? అది అర్థం కావాలనే కొంచెం కష్టం. ఎందుకంటే ఈ శరీరం పోయిన తర్వాత మనకు ఉనికి తెలియదు కనుక అర్థం చేసుకోవడం కష్టం. శంకరాచార్యుల వారు భాష్యంలో చెప్తారు, ఈ కుండ పోయిన తర్వాత, కుండ ఉన్నది, ఉన్నది అన్నా కుండ, ఈ కుండ పోయిన తర్వాత ఏమంటాం? మట్టి ఉన్నది అంటాం. కుండ ఉన్నది, మట్టి ఉన్నది. ఇప్పుడు కుండ ఉన్నది, మట్టి ఉన్నది అన్నప్పుడు ఈ రెండింట్లో ఒక పదం రెండు సార్లు వచ్చింది, ఉన్నది అనేది. అంటే కుండ ఉన్నప్పుడు ఉన్నది అనేది ఉన్నది, మట్టి ఉన్నప్పుడు కూడా ఉన్నది అనేది ఉన్నది. కానీ మట్టి ఉన్నది అన్నప్పుడు ఏమీ లేదు, కుండ లేదు. కుండ ఉన్నది అన్నప్పుడు మట్టి అనే పదం వాడడంలో మనం, కానీ ఉన్నది అనేది వాడుతున్నాం. కనుక ఎప్పుడు ఉండేది ఏమిటి? ఉన్నది. కుండగాను ఉండవచ్చు, మట్టిగాను ఉండవచ్చు. కానీ కుండ ఉన్నప్పుడు మట్టి అనేది వాడం, మట్టి అన్నప్పుడు కుండ పేరు వాడం. పోయినసారి నాలుగైదు చూపించాను కదా, కుండ, ప్రమిద, మూకుడు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మారుతుంటాయి. కానీ ఉన్నది అనేది మారదు. ఈ ఉన్నది అనేది, ఈ యొక్క డెస్క్ ఉన్నది, పుష్పం ఉన్నది, ఆ ఉన్నది అనేది ఉంటూనే ఉన్నది. కానీ ఈ వస్తువులు మారుతూ ఉన్నాయి, చూసారా? నామవాచకాలు మారుతున్నాయి. కనుక మారేటటువంటివి నామవాచకాలు కాదు, నిజంగా ఉన్నదే నామవాచకం. ఉన్నది అనేటటువంటిదే నామవాచకం, నౌన్. ఎగ్జిస్టెన్స్ ఈజ్ కాల్డ్ నౌన్. ఏమి ఉన్నది అనేది ప్రాపర్టీ. ఉన్నది అనేది ఏ రూపంలో ఉన్నది ఇప్పుడు చెప్పండి మీరే? పుష్ప రూపంలో ఉన్నది. కనుక పుష్పం అనేది ప్రాపర్టీ, ఉన్నది అనేది నామవాచకం. శాస్త్రం చెప్పే విద్య ఇది, ఇది సత్యం, పరమసత్యం. ప్రపంచంలో యూనివర్సిటీల్లో వాళ్ళు ఒడికిపోతున్నారు ఈ అర్థం, ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి. వాళ్ళు ఏమిటి ఇది, అసలు సైంటిస్టులకు కూడా అర్థం కావటం లేదు ఈ శ్లోకం. ఇదంతా తమాషాగా ఉందే, నౌన్ ఎడ్జెక్టివ్, ఎడ్జెక్టివ్ నౌన్ చేసి పారేస్తున్నారు వీళ్ళు, లాజిక్. కనుక ఏమి ఉన్నది? ఉన్నది అనేది పుష్ప రూపంలో ఉన్నది. ఇక్కడ ఉన్నది అనేది కుండ రూపంలో ఉన్నది. ఇక్కడ క్లిప్ రూపంలో ఉన్నది. క్లిప్ ఉన్నది, క్లిప్ ఉన్నది, మైక్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది. ఏవి మారుతూ ఉన్నాయో అవి అసత్. ఎందుకని? వాటికి ఎప్పుడు ఎప్పుడూ నిత్యంగా లేదు వాటి ఉనికి, అవి మారుతూ ఉన్నాయి. కనుక అవన్నీ అసత్. అవి నిజంగా ఉన్నాయా? లేవు. కుండ అనేది నిజంగా లేదు, ప్లాస్టిక్ క్లిప్పు లేదు, ప్లాస్టిక్కే ఉన్నది. కనుక ఆ వస్తువులు నిజంగా లేవు. నువ్వు అనుకునే ఈ శరీరాలు కూడా నిజంగా లేవు. ఆత్మ శరీర రూపంలో కనపడుతున్నది. నువ్వు శరీరం అనేది నౌన్ అనుకున్నావు, నామవాచకం అన్నావు, అది నామవాచకం కాదు, ప్రాపర్టీ. ఆత్మ ఏ రూపంలో ఉన్నది ఇప్పుడు? మనిషి రూపంలో ఉన్నది. ఆత్మ ఏ రూపంలో ఉంది? మనిషి రూపంలో ఉంది. మనిషి ఏ మనిషి? స్త్రీ అనే మనిషి రూపంలో ఉన్నది, పురుషుడు అనే మనిషి రూపంలో ఉన్నది. ఆత్మ సీమ రూపంలో ఉన్నది. కనుక ఉన్నది ఉన్నది అనేది ఆత్మ ఎప్పుడూ ఉంటున్నది. శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కనుక సతహ అంటే ఉనికి అనేటువంటిది, దాని లేకపోవడం అనేది లేదు ఎప్పుడు. అది ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటుంది. మీరు ఉన్నది అనే పదం లేకుండా ఒక సంభాషణ చేయండి చూద్దాం. ప్రతిరోజు ఉన్నది అనేది లేకుండా సంభాషణ చేయగలరా? ఆమె ఉన్నది, ఆయన ఉన్నాడు, ఇల్లు ఉన్నది, పుస్తకం ఉన్నది, నీళ్లున్నాయి, పాలున్నాయి, అన్నం ఉన్నది. ఈ ఉన్నది అనే పదం ఎన్నిసార్లు వాడుతున్నారు మీరు చెప్పండి? అక్కడ చోటు ఉన్నదా అని అడుగుతారు రాగానే క్లాసులో, చోటు ఉన్నదా అని కూర్చోనా? ఎంత తేలిగ్గా తీసుకుంటున్నాం ఈ ఉన్నది అనే విషయాన్ని చూడండి మనం. కానీ ఏవేవైతే మారుతున్నాయో అవి సత్యం అనుకుంటున్నాం. ప్రతి క్షణం వాడే ఆ ఉనికి ఉన్నది ఉన్నది అనే దాన్ని మనం లెక్క చేయడం లేదు. అది దాన్ని ఏమి అసలు గమనించడమే లేదు మనం. అది సత్ అంటే అది లేకపోవడం ఉన్నదా ఇప్పుడు చెప్పండి మీరు? అది లేకపోవడం ఉన్నదా అనే దాంట్లో ఉన్నది అనే ఉన్నది. అసత భావన విద్యతే. కుండ అనేది నిజంగా లేదు నాయన, పుష్పం అన్నారు చూసారా మీరు ఇప్పుడు ఇక్కడ. ఇది పుష్పం అన్నారు. పుష్పం అనేది ఎక్కడుంది చెప్పండి? ఇది కాడ, ఇది రెక్క, ఇది పుప్పొడి రేణువు. పుష్పం ఎక్కడుంది? ఇది రెక్క, ఒక రెక్క, రెండు రెక్క, మూడు రెక్క. పుష్పం ఏది చూస్తున్నారా నా వైపు? ఇది కాడండి. మీరేమంటారు ఇది చూపించగానే? మందార పుష్పం. నేనంటాను మందార పుష్పం లేనే లేదు. ఎందుకంటే ఇక్కడ కాడ ఉన్నది, ఇక్కడ తొడివ ఉన్నది, ఇది ఒక రెక్క, ఇది ఒక రెక్క, ఇది ఒక రెక్క, మూడు నాలుగు ఐదు రెక్కలు ఉన్నాయి. ఇది పుప్పొడి రేణువులు, పరపరాగ రేణువులు. ఈ పుప్పొడి రేణువులు, పుష్పం ఎక్కడుంది చెప్పండి? చూపించండి పుష్పాన్ని. రెక్కల కంటే వేరుగా పుష్పం ఉన్నదా? అలా ప్రతి వస్తువుని మీరు వాడే వస్తువును చూసుకోవాలి. ఈ వస్తువు చూడండి, ఈ వస్త్రం చూడండి, చీర అన్న ఎక్కడుంది? చీర దారాలన్నీ కలిపితే చీర. ఒక్కొక్క దారాన్ని తీసేస్తే చీర అనే వస్తువు లేదు. గొలుసు అన్నారు, ఒక్కొక్క గొలుసులో గొళ్ళెం గుళ్ళ్యాన్ని తగిలించుంది బంగారం. ఒక్కొక్క దాన్ని తీసేస్తే గొలుసు ఎక్కడుంది? ఆ లేని దానికి ఉనికి అనేది ఎప్పుడూ లేదు. అసతః భావః న విద్యతే. అంటే అనాత్మైనటువంటి శరీరం ఎప్పుడూ లేదు, ఉన్నట్లుగా కనపడుతున్నది. ఇప్పుడు పుష్పం కనపడినట్లుగానే, కుండ కనపడినట్లుగానే ఇది కనపడుతున్నది, కానీ నిజంగా లేదు. నువ్వు ఉన్నది అనుకున్నావు, అది సత్యం అనుకుంటావు, ఇది వాడిపోగానే అయ్యోయ్యో వాడిపోయింది, దిగులు పడతావు. ఎందుకు అనుకున్నావు? పుష్పం నిజం అనుకుంటున్నావు. పుష్పం అనేది నువ్వు చూస్తున్నది వాడిపోతుంది, అది వాసన పోతుంది, రంగు పోతుంది. ఈ చూస్తున్న శరీరం పుష్పం లాంటిదే. అర్థమైందా? కాలు, కుడి చెయ్యి, ఎడం చెయ్యి, కుడి కాలు, ఎడం కాలు. ఎక్కడుంది శరీరం? ఇది పొట్ట, ఇది ఛాతీ, ఇది తల. భాగాలన్నీ కలిస్తే శరీరం అయింది. ఇవన్నీ మళ్ళీ విడిపోతే ఏమీ లేదు. ఇప్పుడు ఉన్నప్పుడు కూడా నువ్వు చూసేటప్పుడు కూడా నిజంగా లేదు, అది ఉన్నది అనుకుంటున్నావు. అసతః భావః న విద్యతే. కనుక శరీరం అనాత్మ, నేను నేను అనేది ఆత్మ. నేను ఉన్నాను, నేను ఎలా ఉన్నాను అనేది నువ్వు కలుపుతావు చూసావా తర్వాత, అది అనాత్మ. అందరం మనం వాడే దేవుడు చెప్పండి ఒకటి సామాన్యంగా, నేను ఉన్నాను. మీరు నేను ఉన్నాననే చెప్తారు. మీరేం చెప్తారు? మీరు మీరు నేనున్నాను. ఇప్పుడు మనం చెప్పిన నేను ఉన్నానులో మార్పు ఉందా? ఆ పదంలో కానీ భాషలో మార్పు ఉండొచ్చు. నేను ఉన్నాను అందులో ఏ మార్పు లేదు. ఆ మార్పు లేనిది ఏదైతే ఉందో అది సత్, అది ఆత్మ, అది చైతన్యం, అది ఉనికి, అది ఎరుక. ఉన్నాను అనేది ఉనికి, నేను అనేది ఎరుక. ఇప్పుడు మీరున్నారని మీకు తెలుసా? మీరు ఇక్కడ కూర్చున్నారని మీకు తెలుసా? ఆ తెలుసు అంటున్నారు చూసారా? ఆ తెలుసుకోవడం అనేటువంటిది ఏమిటి? జ్ఞానం. నేను ఇక్కడ ఉన్నానని నాకు జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానాన్ని ఎరుక అన్నాం తెలుగులో. ఆ జ్ఞానాన్ని ఎరుక అంటాం. దాన్నే తైత్రీయ ఉపనిషత్తులో ఏం చదివాం? జ్ఞానం. ఉనికికి సత్యం, సత్యం జ్ఞానం. నేను అంటే ఎరుక, ఉన్నాను అంటే ఉనికి. నేను ఉన్నాను. ఇప్పుడు మనందరం ఉనికి ఎరుక. నేను ఉన్నాను, నేను ఉన్నాను అంటే ఏమిటి? నేను ఉన్నాను అంటే ఉనికి, నాకు తెలుసు అంటే ఎరుక. అవునా? ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను అనేది అనాత్మ. ఎలా ఉన్నాను? మనిషి రూపంగా ఉన్నాను, స్త్రీగా ఉన్నాను, చెన్నైలో ఉన్నాను, చెక్పట్లో ఉన్నాను. ఈ ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు, ఏం తింటున్నావు, ఎట్లా ఉన్నావు అనే సంబంధించింది, శరీరానికి సంబంధించింది. కనుక ఏదైతే ఈ నేను ఉన్నాను తర్వాత నువ్వు కలుపుతావో, తర్వాత ఉచ్చరిస్తావో, అది అనాత్మ. నేను ఉన్నాను అనే భావన ఆలోచన తరువాత ఏ ఆలోచన వస్తుందో అది అనాత్మకు సంబంధించింది. నేను ఉన్నాను అని అన్న భావన తర్వాత, అంటే ఆలోచన తర్వాత, ఏదైతే వస్తుందో అది అనాత్మ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇది ఇది పరమసత్యం. నేను ఉన్నాను అని ఆలోచన వస్తుంది మొదట, ఎక్కడున్నాను, మా ఇంట్లో ఉన్నాను. ఆ వచ్చిన తర్వాత ఏదైతే వస్తుందో ఆలోచన, ఆ ఆలోచనకి సంబంధించిన వస్తువులన్నీ కూడా మిథ్య, అసత్, అనాత్మ. ఇప్పుడు నేను ఉన్నాను అన్న తర్వాత ఏమేమి వస్తున్నాయో లెక్క రాసుకోండి. రేపటి నుంచి మీరు నిజంగా ఆత్మజ్ఞానం పొందాలి అనక, నిష్ట గనక పొందాలి అనే తీవ్రమైన కాంక్ష ఉంటే, నేను ఉన్నాను ఒక వైట్ పేపర్ మీద ఓంకారం రాసి మొదట స్టార్ట్ చేయండి. నేను ఉన్నాను అని పైన రాయండి. తర్వాత నీ పేరు, స్త్రీయా పురుషుడా, క్వాలిఫికేషన్, ఎక్కడ ఉన్నావు, ఎంతమంది పిల్లలు, ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళండి. ఆ మొత్తం లిస్ట్ అనాత్మ కిందకి వస్తుంది. ఆ పైన రాశారు చూసారా, నేను ఉన్నాను, అదొక్కటే ఆత్మ, మిగతా అవన్నీ అనాత్మ. ఇది పరమసత్యం. ఇది ఎవరికైతే తెలుస్తుందో, తత్వదర్శిభి ఉభయోహో అనయోహో, జ్ఞానుల చేత ఈ విషయం తెలుసుకొనబడింది. ఏదది? ఉభయోహో అంతః దృష్టః. జ్ఞానుల చేత, తత్వదర్శిభి జ్ఞానుల చేత, అనయోహో ఈ రెండింటి యొక్క, ఉభయోహో అనయోహో, ఆత్మ అనాత్మల, ఉనికి ఎరుక, నామరూపాలు, ఇవన్నీ నామరూపాలండి. చూడండి, ఇప్పుడు మీరు రాస్తారు చూసారా లిస్ట్, దానికి నామరూపం ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఏదైతే నేను ఉన్నాను క్రింద రాస్తారో, ప్రతి దానికి ఒక పేరు, ఒక రూపం ఉంటుంది. కావాలంటే మీరు వ్రాయండి ముందు, దానికి రూపం ఉందా లేదా అని చెప్పి టిక్కు పెట్టుకోండి. కింద రాస్తారు కదా, దానికి రూపం, పేరు, నామం అంటే పేరు, రూపం పేరు ఉంటుంది మీరు రాసే లిస్టు మొత్తానికి. అర్థమైందా? ఇప్పుడు నేను ఉన్నానన్న తర్వాత కింద రాస్తావు కదా, ఎక్కడున్నావు, నేను ఎట్లా ఉన్నావు, స్త్రీగా ఉన్నాను, నీ పేరు ఏమిటి, వచ్చేసింది పేరు, ఎంత వెయిట్, ఎంత హైట్, అన్ని రాసి ఏదైతే రాస్తావో దానికి రూపం, పేరు ఉంటుంది. ఆ పేరు, రూపం ఉన్నది మిథ్య. ఉభయోహో అనయోహో, ఈ నేను ఉన్నానుకి, నేను ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఏం వింటున్నాను, ఏం చూస్తున్నాను, ఇవన్నీ కూడా ఈ లిస్టులోకి వచ్చేవి అనాత్మ. ఈ రెండిటికి మధ్య అనయోహో అంతః భేదం, తారతమ్యం జ్ఞానులు తెలుసుకుంటారు, చూస్తారు. జ్ఞానుల చేత తెలుసుకొనబడింది. తత్వదర్శిభి ఉభయోహో అనయోహో అంతః దృష్టః, చూడబడింది వాళ్ళ చేత, తెలుసుకొనబడింది వాళ్ళ చేత. ఎవరు వాళ్ళు, ఎక్కడున్నారు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మీరందరూ తెలుసుకున్నారా లేదా? అప్పుడు మీరందరినీ తత్వదర్శులు అనొచ్చా లేదా? విన్నారు కానీ లోపల జీర్ణమైతే అప్పుడు తత్వదర్శి మీరు కూడా. తత్వం ఏమిటి? నిజతత్వం, ఆత్మ ఉనికి ఎరుక తత్వం, అనాత్మ నామరూపతత్వం తెలుసుకోవడం. కనుక ఇప్పుడు ఈ ఉన్నది అనేది ఎక్కడ ఉన్నది చెప్పండి, అంతటా ఉంది, అన్ని నామరూపాల్లో ఉన్నది. నేనున్నాను, పుస్తకం ఉన్నది, మైక్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, లైట్ ఉన్నది, ఇల్లు ఉన్నది, కారు ఉన్నది, చైర్ ఉన్నది, కార్పెట్ ఉన్నది, ఉన్నది అంతటా ఉన్నది. కానీ కార్పెట్ ఉన్న చోట చైర్ లేదు, చైర్ ఉన్న చోట కార్పెట్ లేదు, స్త్రీ ఉన్న చోట పురుషుడు లేడు, పురుషుడు ఉన్న చోట స్త్రీ లేదు, భార్య ఉన్న చోట భర్త లేడు, భర్త ఉన్న చోటే అదే చోటలో భార్య లేదు. కానీ ఉన్నది అనేది అది వదిలిపెట్టేశాం. అశాశ్వతమైన దాన్ని, నామరూపాన్ని పట్టుకొని కూర్చొని దిగులు పడుతూ దిగులు పడుతూ ఉన్నాం మనుషులం. ఎంత అజ్ఞానంలో ఉన్నామో తెలుసా? నాకు అన్నీ తెలుసు అనుకుంటుంది. శాస్త్రం ఉంటుంది, నీకు జీరో తెలుసు. అది ఈ శ్లోకం యొక్క అర్థం. మళ్ళీ చదువుతాం ఆ శ్లోకం. నాసతో విద్యతే భావః
నాభావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టంతః స్వనయోస్తత్వదర్శిభిః.
ఎందుకు చదివించాను ఈ శ్లోకం? మళ్ళీ అంత ముఖ్యమైన శ్లోకం విన్నాం ఇప్పుడు అని పూర్తి చేశాం. చూసారా, ఇంటికి వెళ్ళి ఆ గేదె ఆవు నెమరు వేస్తుంది చూసారా, గడ్డిని కూర్చొని నిదానంగా కళ్ళు మూసుకొని ఆహా ఆనందిస్తూ ఉంటుంది. మీరు అట్లా ఆనందించాలి ఈ శ్లోకాన్ని కూర్చొని నెమరు వేసుకోవాలి. తర్వాత శ్లోకం 17వ శ్లోకం, మూడవ లక్షణం చెప్తున్నారు, ఆత్మ యొక్క మూడవ లక్షణం. 17వ శ్లోకం చదువుతాం.
అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి.
ఆత్మ నిత్య సత్య మాత్రమే కాదు అర్జున, ఆత్మ సర్వగత. ఇప్పుడే మీరే చెప్పారు కదా, ఉనికి ఎరుక అంటే ఆత్మ. ఆత్మ అనే ఉనికి ఎరుకి అంతటా ఉన్నది. మరి పుష్పానికి ఎరుక ఉన్నదా అండి అంటే, ఇందులో ఎరుక వ్యక్తం కాదు, చైతన్యం వ్యక్తం కాదు, దాని సూక్ష్మ శరీరం లేదు తెలుసుకోవడానికి. కానీ ప్రాణుల్లో మాత్రమే ఎరుక ఉన్నది, వాటికి ఎరుక తెలుసు. పంచదార వేస్తే కాసేపు ఇక్కడ చూడండి, ఇక్కడే ఎందుకు పంచదార ఎందుకు, ఇక్కడ పుష్పం పెడితే చీమలు వస్తాయి ఇందులో ఉన్నటువంటి తేనె తాగడానికి. చూసారా, దాని ఎరుక ఉన్నది. ఇక్కడ పుష్పం ఉంది, ఇక్కడికి వెళ్తే నాకు కాస్త ఫుడ్ దొరుకుతుందని చెప్పి ఎరుక ఉన్నది. కనుక ప్రాణులకి ఎరుక ఉంటుంది, కానీ వీటికి ఎరుక వ్యక్తం కాదు, ఉన్నది. ఈ ఆత్మ అనేటువంటిది అంతటా ఉన్నది. ఈ శరీరంలో ఎరుక రూపంలో అధికంగా వ్యక్తం అవుతుంది ప్రాణుల్లో. మిగతా పదార్థాల్లో వస్తువుల్లో ఉనికిగా వ్యక్తం అవుతున్నది. అర్థమైందా? మైక్ ఉన్నది, కానీ మైక్ నేను ఉన్నానని తెలుసుకోలేదు. డెస్క్ ఉన్నది, డెస్క్ నేను ఉన్నానని తెలుసుకోలేదు. ఎందుకంటే దానికి సూక్ష్మ శరీరం, మనస్సు లేదు. నేనున్నానని చెప్పడానికి మనస్సు లేదు. లేకపోయినప్పటికీ కూడా అందులో ఉన్నది. ఎందుకంటే సత్తే చిత్. ఆ ఉనికినేమో సత్ అంటారు, ఎరుకనేమో చిత్ అంటారు. సత్తేవ చిత్, చిత్తేవ సత్. కనుక అక్కడ ఎనుక ఉనికి ఉన్నాయి, ఎరుక వ్యక్తం కావడం లేదు. ఇక్కడ ఏమిటి, ఎరుక అధికంగా వ్యక్తం అవుతుంది. ఉనికి ఉన్నది, ఎరుక వ్యక్తం అవుతుంది. కనుక మోక్షాన్ని పొందాలంటే డెస్క్ మోక్షం పొందుతుందా, క్లిప్పు మోక్షాన్ని పొందుతుందా, లేకపోతే సీమ మోక్షాన్ని పొందుతుందా, మనిషి మోక్షాన్ని పొందగలడా? మోక్షం అంటే ఏమిటి? క్రిందటి శ్లోకంలో తత్వదర్శనం ఉంది చూసారా, అది తెలుసుకోవడం అనేది సీమకి సాధ్యమా, మనిషికి సాధ్యమా? మనిషికి మాత్రమే. పాపం వాటిట్లో ప్రాణం ఉన్నా కూడా, ఉనికి ఎరుక ఉన్నా కూడా, ఈ అనయోహో తత్వదర్శనం వాటికి సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. మీ దగ్గర మస్కిటో దోమ వచ్చి కుడుతూ ఉంటుంది, స్వామి నువ్వు చెప్తున్నారు నాస్తతో విద్యతే భావం, దానికేమైనా తెలుస్తుందా? దానికి ఉనికి ఉన్నదా లేదా, ఎరుకు ఉన్నదా లేదా? పాపం దానికి మాత్రం నేను ఆత్మస్వరూపాన్ని స్వామిని నాస్తతో విద్యతే భావ చెప్తున్నారు. శ్లోకం 16వ శ్లోకం ఎంత బాగుందో అంటుందా అదే దోమ సీమ అంటుందా? ఇప్పుడు మనిషి జన్మ ఎంత గొప్ప, అర్థమైందా? సీమ తింటుంది, సీమ నిద్రపోతుంది, సీమ పిల్లల్ని కంటుంది. దోమ తింటుంది, దోమ నిద్రపోతుంది, దోమ పిల్లల్ని కంటుంది. మనిషి తింటున్నాడు, మనిషి నిద్రపోతున్నాడు, మనిషి పిల్లల్ని కంటున్నాడు. సీమ దోమ మనిషికి ఏంటి తేడా? ఈ తత్వదర్శనం కనుక తెలుసుకోకపోతే, లేకపోతే నేను అడుగుతున్నాను, సీమ దోమ మనిషికి ఏమిటి తేడా? ఏమి తేడా లేదు. కనుక మీరు సీమ దోమల్లాగా ఉండాలనుకుంటున్నారా చెప్పండి? మనిషి నేను, నేను ఈ ఆత్మ అనాత్మ ఉనికి ఎరుకని నేనని తెలుసుకోగలను? అవి తెలుసుకోలేవు. కనుక ఆడవాళ్ళు అంటుంటారు, ఏమండి స్త్రీగా పుట్టడం కంటే అడవిలో మానవి పుట్టడం మంచిదిట. ఎందుకు అడవిలో మానుగా పుట్టడం? మానుగా పుడితే ఉనికి ఎరుక తెలియదు. ఇంకెప్పుడన్నా వస్తుందా ఆ మాట నోటి మీద నుంచి? పుడితే ఆడవాళ్ళంగా పుట్టనే కూడదండి, మగవాడిగానే పుట్టాలంటారు. మగవాళ్ళకు వస్తుందా మోక్షం, ఆడవాళ్ళకు వస్తుందా తొందరగా చెప్పాలంటే ఆడవాళ్ళకే ఎక్కువ వస్తుంది. ఎందుకో తెలుసా? ఆడవాళ్ళకే తొందరగా వైరాగ్యం కూడా వస్తుంది, ఆడవాళ్ళకే తొందర జ్ఞానం వస్తుంది. ఉదాహరణ ఏమిటంటే ఈ క్లాసే, ఈ క్లాసు కాదు అన్ని క్లాసులు, అన్ని క్లాసుల్లో ఆడవాళ్లే ఎక్కువ వస్తారు క్లాసులకి. అందుకని స్త్రీగా పుట్టడం బలహీనంగా అనుకోకూడదు. అర్థమైందా? మనిషిగా పుట్టడం మన యొక్క పూర్వజన్మ గొప్పతనం. కనుక ఇప్పుడు మనిషిగా పుట్టడం వలన దేవుడికి మీరు ఎంత కృతజ్ఞతలు చెప్పుకోవాలి తెలుసా? అవునా? ఇంట్లో వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నప్పటికీ కూడా, ఇంట్లో వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నా కూడా ఏం చెప్పాలి? అయినా సరే నేను బ్రహ్మస్వరూపాన్నిగా తెలుసుకోవాలంటే ఈ శరీరమే కావాలి. కనుక అవినాశితు తద్విద్ధి తత్ ఆత్మ, ఏదైతే నిత్యమని చెప్పానో క్రిందటి శ్లోకంలో అర్జున, ఆ ఆత్మని దానికి నాశం లేదు అని తెలుసుకో. ఇది క్రిందటి శ్లోకంలో చెప్పిందే వార్తని గుర్తు చేస్తున్నారు. చెప్పి ఈ ఆత్మే అంతటా వ్యాపించి ఉన్నది అని తెలుసుకో అంటున్నారు. ఈ ఆత్మ చేత ఇదం సర్వం తతం, ఇది అంతటా వ్యాపించి ఉన్నది, ఇది కంటికి కనపడదు. మన ఉనికి కంటికి కనపడుతుందా? ఉనికి అనేది కంటికి కనపడదు. ఉన్న వస్తువు కనపడుతుంది కానీ ఉనికి కనపడదు. విద్యుత్ కనపడుతుందా? ఎలక్ట్రిసిటీ కంటికి కనపడుతుందా? బల్బు కనపడుతుంది, ఫ్యాన్ కనపడుతుంది, ఎలక్ట్రిసిటీ కనపడదు. అదేవిధంగా శరీరం కనపడుతుంది కానీ ఉనికి కనపడదు. ఉనికిని శరీరం ద్వారా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు శరీరం ఉన్నదా లేదా? ఉన్నది కదా. ఉన్నది అన్నప్పుడే శరీరం ఉన్నది అనేదే ఆత్మ, దానికి నాశనం లేదు. ఇది అంతటా ఉన్నది, ఈయన సర్వమిదం తతం, అంతటా వ్యాపించి ఉన్నది. సర్వగత అనేది మూడవ లక్షణం. ఆత్మ సర్వగత. అస్య వినాశం అవ్యయస్య అస్య వినాశం న కశ్చితుమర్హతి. ఈ అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఉనికి అనేటటువంటి ఆత్మను ఎవ్వరూ కూడా నాశనం చేయలేరు. వినాశం అంటే నాశనం. అస్య ఈ నిత్యమైన సత్యమైన సర్వగతమైనటువంటి ఆత్మని ఎవ్వరూ నాశనం చేయలేరు. ఈ ఉనికిని ఏమైనా చేయగలరా మీరు? బల్బు పగలగొట్టచ్చు, ఫ్యాన్ పగలగొట్టచ్చు, కరెంటుని ఏమైనా చేయగలరా? ఏం చేయలేరు. అదేవిధంగా ఈ యొక్క కుండని పగలగొట్టినా మట్టి ఉంటుంది, మట్టి పోయినా కూడా మట్టి లేదు, అక్కడ కణాలు ఉంటాయి, మట్టి కణాలు భూమి రూపంలో ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఉంటుంది ఉనికి. అందుకని ఉనికి నాశనం లేదు ఎప్పుడు కూడా, ఎవ్వరు దాన్ని నాశనం చేయలేరు. భగవంతుడు దిగొచ్చినా సరే ఎవరు నాశనం చేయలేరు ఆ ఆత్మని. ఆ ఉనికి అంటే ఏమిటి ఇప్పుడు? ఆత్మ. ఆ ఉనికి ఎవరు? నేనే. ఏ రూపంలో ఉన్నాను? నేనున్నాను అనే రూపంలో నేను ఉన్నాను. విద్యుత్ ఎలా ఉన్నది ఇప్పుడు? అక్కడ ఫ్యాన్ రూపంలో ఉంది. ఇక్కడ ఎలా ఉన్నది? బల్బు రూపంలో ఉన్నది. ఆత్మ కూడా విద్యుత్ లాంటి ఆత్మ ఏ రూపంలో ఉంది? ఇక్కడ శరీర రూపంలో ఉంది. ఈ పుష్పంలో ఆత్మ ఏ రూపంలో ఉంది? పుష్ప రూపంలో ఉంది. ఆత్మ ఈ మైకులో ఏ రూపంలో ఉంది? మైక్ రూపంలో ఉంది. ఈ కుండలు ఏ రూపంలో ఉంది? కుండ రూపం, నానే చెప్తున్నాయి కదా, కుండ రూపంలో ఉంది. కనుక ఆత్మ అనే దానికి రూపం లేదు, ఆ వస్తువుల రూపంలో ఆత్మ ఉంటుంది. కనుక ఈ శరీరం కూడా ఆత్మ యొక్క రూపం, శరీరం ఆత్మ కాదు, ఆత్మ ఈ శరీర రూపంలో ఉన్నది. ఎలా తెలుసుకుంటావు? చూస్తావా? నీ కళ్ళును చూస్తావా? కళ్ళును నువ్వు చూడలేదు కాబట్టి లేదంటావా? అద్దం లేదనుకోండి, అసలు భగవంతుడు అద్దమే తయారు చేయకపోతే, అద్దం అనేదే లేదనుకోండి, మీ జీవితంలో మీ కళ్ళు మీరు చూసుకోగలరా? కళ్ళు చూసుకోలేనంత మాత్రం కళ్ళు లేవంటారా? లేవని కదా అన్నారు కదా. అదేవిధంగా ఆత్మని చూడనంత మాత్రాన ఆత్మ లేదనకూడదు. నేను ఉన్నాను అనేదే ఆత్మ. దేని ద్వారానైతే అన్ని తెలుసుకుంటున్నాను ఆ విషయం చెప్తున్నారు తర్వాత శ్లోకంలో.
అంతవంత ఇమే దేహాః నిత్యశోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత.
ఇమే దేహాః అంతవంతః. అర్జున, ఈ శరీరాలు, నీ శరీరం, నా శరీరం, భీష్మ శరీరం, ద్రోణ శరీరం, ఈ భగవద్గీత వింటున్న వాళ్ళ శరీరాలు, అన్ని శరీరాలు అంతవంతః. వాటికి పుట్టుక మరణం ఉన్నది. అంతవంతః ఎవరివి అంటే ఈ శరీరాలు అన్ని ఆత్మవి. ఆత్మ ఈ శరీరంలో ఉన్నది. అందుకని మీరేమంటారు సార్, నా శరీరం అంటారు. శరీరిణః, నేను ఉన్నాను అనే ఆత్మనైన నా యొక్క శరీరం ఇది, అందుకనే నా శరీరం అంటారు. నేను నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి, సర్వగతమైనటువంటి శరీరి. ఈ శరీరంలో ఉన్నవాణ్ణి నేను, శరీరి. నా యొక్క ఈ శరీరం అంతవంతం అంటే అంతం ఉన్నది. దీనికి పుట్టుక ఉన్నది కనుక అంతం ఉన్నది. నేను అనాశి, నాకు నాశనం లేదు. అనాశినః, ఈ ఉనికి ఎరుకనైన నాకు, అనాశి అయినటువంటి నాకు ఈ శరీరం, దేహం ఇది నాశం కలిగినటువంటిది. అప్రమేయస్య, నేను ఎటువంటి వాణ్ణి, అప్రమేయుణ్ణి. అది ఇక్కడ లక్షణం. నాలుగవ లక్షణం ఆత్మ అంటే అప్రమేయ. అప్రమేయ స్వప్రకాశ మనోవాచామ గోచర. ఎక్కడో విన్నట్టుగా ఉంది లలితా సహస్రనామం. అప్రమేయ, ఈ క్లిప్పును చూసినట్టుగా ఆత్మను చూడలేవు, ఈ పుష్పాన్ని చూసినట్టుగా ఆత్మని నువ్వు చూడలేవు. ఇది ప్రమేయం. మనం చూసే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆబ్జెక్ట్లు కదా. ఇది సబ్జెక్ట్, నేను చూసేవాణ్ణి. ఇది ప్రమేయం, ఆబ్జెక్ట్. నేనెవరిని, సబ్జెక్ట్. ఇది ప్రమేయం అయితే నేనెవరిని, అప్రమేయం. అప్రమేయం అంటే చూడబడేవాణ్ణి కాదు. అర్థమైందా? అందుకని అప్రమేయస్య. అందుకని అర్జున, నువ్వు లేచి యుద్ధం చేయవలసినది. నీవు ఆత్మవి, నీకు మరణం లేదు, ఎప్పుడూ ఉన్నావు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అప్రమేయం అంటే కంటికి కనపడేది కాదు. ఒక ఫోటోగ్రాఫ్ చూపిస్తాం, ఫోటో తీస్తాం, చూసిన తర్వాత అందరు ఉంటారు. అందరు ఉన్నా కూడా అందులో ఒకటి మాత్రం ఉండదు, కెమెరా ఉండదు. కెమెరా లేకపోయినా కూడా ఆ ఫోటోగ్రాఫ్ చూసేటప్పుడే మనకు ఏం గుర్తుకొస్తుంది? కెమెరా ఉంటేనే కదా ఈ ఫోటో వస్తుంది. నువ్వు ఫోటోగ్రాఫ్ చూస్తున్నా కానీ కెమెరా చూడలేదు కదా అంటే, కెమెరా లేదని అంటారా? కెమెరా ఇక్కడ లేకపోవచ్చు, ఎక్కడో ఒక చోట కెమెరా ఉంటే కదా ఈ ఫోటో వస్తుంది. కెమెరా లేకుండా ఫోటో ఎట్లా వస్తుంది? అదేవిధంగా ఈ శరీరం ఉన్నది అంటే ఆత్మ ఉన్నది అని అర్థం. అది చూడకపోయినప్పటికీ కూడా కంటితో మనం చూడక్కర్లేదు. నేనే అయినప్పుడు దాన్ని చూసుకోవాలా ఏమిటి? ఆ ఉనికి ఎరుకనెవరు? నేనే. అప్పుడు నేను అప్రమేయుణ్ణి. ఇప్పుడు ఇందాక చెప్పినవన్నీ నిత్య, సత్య, సర్వగత, అప్రమేయ, ఈ లక్షణాలన్నీ ఎవరివి? నావి. నావి అంటే శరీరానివే, ఆత్మవే. ఈ ఆత్మ ఎటువంటిదని చెప్పాను ఇందాక? ఉనికి ఎరుక. ఉనికంటే ఏమిటి? ఉన్నాను. ఎరుకంటే నేను తెలుసుకుంటున్నాను, నేను ఉన్నానని నాకు తెలుసు, అది ఎరుక. కనుక ఇప్పుడు నిత్య సత్య అప్రమేయ సర్వగత లక్షణాలు ఎవరివండి? ఇప్పుడు నేను సర్వగతుండే లేకపోతే హాల్లో ఉన్నటువంటి వాడిన? శరీర రూపంగానా ఆత్మరూపంగానా? శరీరంగా సర్వగతుడం కాలేం, అర్థమైందా? ఆత్మ గాని సర్వగత అప్రమేయ ఎవరి లక్షణం చూస్తారు? మన గురించి మనకు చెప్తున్నది శాస్త్రం, అర్థం చూపిస్తున్నది. నువ్వు స్వరూపం ఇది అని చెప్తుంటే జనం వినడానికి నోచుకోలేదు పాపం చాలా మంది. నీ యొక్క స్వరూపం నిజస్వరూపం శాస్త్రం చెప్తున్నది. మనం అనుకుంటున్నది మనం మనం కాదు నిజంగా, శాస్త్రం ఉంటుంది. ఎందుక ఇంత భ్రమలో ఉంటావు, ఎంతకాలం ఉంటావు? నువ్వు అప్రమేయుడివి, సర్వగతుడివి, నిత్యుడివి, సత్య స్వరూప ఆత్మవి, అంతటా ఉన్నావు అన్ని శరీరాల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ శరీరంలో ఉన్నానా లేదా? ఆత్మగా ఈ శరీరంలో ఉన్నానా లేదా? ఇప్పుడు మీరు ఆత్మగా నా శరీరంలో ఉన్నారా లేదా? నేను ఆత్మగా మీ శరీరంలో ఉన్నానా లేదా? అప్పుడు మనందరికీ ఏంటి తేడా? ఆత్మస్వరూపంగా తేడా లేదు. శరీర దృష్ట్యా భేదం ఉంటుంది, ఆత్మదృష్ట్యా భేదం లేదు. కనుక సత్యమైన దాన్ని తెలుసుకొని అది నేను అనుకున్నప్పుడు దుఃఖం ఉండదు, లేకపోతే దుఃఖం తప్పదు. అర్థమైందా? కనుక ఇప్పుడు ఎన్ని లక్షణాలు తెలుసుకున్నాం? ఆత్మ నిత్య సత్య సర్వగత అప్రమేయ అన్ని ఆర్డర్లు చెప్పాలి. నెక్స్ట్ క్లాస్ నుంచి కంఠపాఠం అయిపోవాలి. ఆ లక్షణాలన్నీ ఎవరివి? నావి. నేనంటే ఎవరు? ఉనికి ఎరుక ఆత్మని నేను. ఎప్పుడు? ఎల్లప్పుడూ. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.